21 December 2012 చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అదేంటో కూడా చాలా మందికి అర్థం కాదు. నాకు చాలా ప్రమాదం ఎక్కడొస్తుంది అంటే, ఏదైనా ఒక విజయం జరుగుతున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి రోజు ఉంటే అది అందరికీ కాదు, అందరికీ కాదు. చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ఆ రోజు జరిగేవి. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, ఏమైంది మనకి? ఏమలే. కానీ యుద్ధంలో ఉన్న వాళ్ళకి చాలా మార్పులు జరిగాయి. ఇంచేత మనం ఈ రాబోయే 21 డిసెంబర్ 2012 అలాంటిది మీకు సంబంధం ఉందో కాదు, మీ ఇష్టం. మీరు పట్టించకపోతే ఏమీ అవ్వదు, మీకు చేసేవాళ్లకి చాలా అవుతుంది. నాకు తెలిసి ఎలక్షన్స్ లో 30% పీపులే ఓటు వేస్తారు రఫ్గా, అవునా కదా? 70% ఓటు వేయరు. ఓకే, ఆ 30% లో దేవునికి తెలియాలి ఆ 30% ఓట్ చేసిన వాళ్ళు ఎవరు అని. అందరూనా? లేకపోతే తెలుసా ఏమంటున్నాను? కానీ అవంతా అంటే అందులో ఆ 30% లోనే లింక్ చేస్తున్నాం మనం. 70% పట్టించుకోవటం లేదు మీ జీవితాన్ని. కానీ వాళ్ళ చీఫ్ మినిస్టరు వాళ్ళు మిమ్మల్ని మీకు ఎన్నిసార్లు వచ్చి అటు ఇటు మనుషులు వెళ్లినా మీకేం జీవితం? 70% ఆర్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ ఎట్ ఆల్. ఈ చిన్న చిన్న ఎగ్జామినేషన్స్కే మీకేం విలువ లేకపోతే, రెండు ప్రపంచ యుద్ధాలు ఏం జరిగాయి మీకేం తెలుసు? అసలు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు, మీరే కాదు నేను చెప్పలేను. కానీ ఇప్పుడులో బతుకున్న వృద్ధులు చాలామంది రెండు యుద్ధాలు చూశారు. ఈ రెండు మహాయుద్ధాలు చేశాము ఏం చూశారు? ఏం జరిగింది? ఇది చాలా క్లియర్ గా చేసుకోండి అని చెప్పి, ఇవంతా ఏదో చెప్పేసి ఏదేదో అవుతుందంటే మీకు ఏమీ అవ్వదు. కానీ చేస్తున్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఇందాక చెప్పిన మన ఎలక్షన్ లాగే, నువ్వు చేశావో చేయవో నీ ఇష్టం. 70% ఇవాళ మీకు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఎవడున్నాడో కూడా తెలియదు. కానీ హీ విల్ కంట్రోల్ ది తేడా అర్థమవుతుంది. ఇష్టం ఉందా లేకపోయినా అది అంతే, అది మీకు ఇష్టం ఉందా లేకపోయినా జరుగుతుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉందా ఈ విషయాలు చెప్తున్నాను నేను. నేను అందులో ఇంట్రెస్ట్ అయి ఉన్నాను. కానీ నాకు కావాల్సింది వర్క్ చేసేవాళ్ళు. పక్కన కూర్చుని ఏదో చేస్తూ ఉంటే నాకు అనవసరం. అంటే అది ఒక విసుగ్గా అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, దానివల్ల ప్రమాదమూ లేదు. మీరు చేసుకోకపోయినంత మాత్రాన ఏమవుతుంది? ఏమీ జరగదు. ఇది మొదటి స్పష్టము. చాలా చాలా ఒక పాయింట్గా రాసి ఒక స్టేట్మెంట్గా రాసుకుని ప్రతిరోజు చెప్పాలి. మహాభారతం అవి జరగబోతున్నాయి, పృథ్వీ సర్వనాశనం అవుతోంది, అదంతా కరెక్టే. కానీ అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. పృథ్వీలాగే ఉంటుంది, ఏముంది? పృథ్వీలో ఏం మార్పు రాదు. అండ్ కామన్ మ్యాన్ 90% పీపుల్ కి తెలియాల్సిన అవసరము లేదు. రామరాజ్యం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. విన్నారు ఎప్పుడైనా రామరాజ్యం గురించి? ఎవరు ఏమంటలే, పర్వాలేదు కదా. ఇంతకీ ఏంటరా రామరాజ్యం కావాలా? నిజంగా ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నా వాళ్ళే, బయట వాళ్ళని వదిలేద్దాం. అసలు ఈ విషయాలే మాట్లాడుకోవటం లేదు వాళ్ళు. మనం కనీసం ఇక్కడ కూర్చున్నాం కదా, ఏ కారణం వల్ల కూర్చున్నారో నాకు తెలియదు. కొంతమంది ఏంటి రామరాజ్యం రా, ఏం రామరాజ్యం కావాలి చేద్దామా, మొదలెడదామా? తెలుసా ఏం చేయాలో రామరాజ్యంలో? ఆధ్యాత్మిక జగత్తులో ఈనాడు ఉన్నటువంటి మహామహా సంస్థలలో కూడా రామరాజ్యము గురించి స్పష్టంగా ఎవరూ చెప్పటం లేదు. ఇందా ఎక్కడైనా చదివి మీరు రకరకాల సంస్థల్లో విన్నారు, చూశారు కదా. ఇంతకీ రామరాజ్యం గురించి మనం ఏదైనా చేద్దామా? నేను విన్నా ఎప్పుడైనా, మీరు విన్నారా? రామరాజ్యం కోసం చేయాలి మనం, ఆ పని చేద్దామండి. ఆ రామరాజ్యం గురించి ఐదుగురు గురువులు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ గురించి మనం విన్నాం తప్ప ఆయన చెప్పిన పని మనం చెయ్యం. చేస్తే ప్రాసెస్ అదే, ఇంకో దారి లేదు. రామరాజ్యం కావాలి అంటే ఎప్పుడొస్తుంది? నీకు ఆత్మరాజ్యం ఉంటే, నువ్వు ఆత్మస్థితిలో ఉంటేనే రామరాజ్యం వస్తుంది. అవడో వచ్చి కూర్చోబెడితే రామరాజ్యం రాదు. నీ ఆత్మ గురించి తెలుసున్నటువంటి వ్యక్తి ఆత్మగా జీవిస్తే, అలాంటి వాళ్ళందరూ కలిస్తే రాజ్యం మొదలవుతుంది. దాన్ని చెప్పటానికి శంకరాచార్య వారి దగ్గర నుంచి చాలామంది చెప్తూనే ఉన్నారు. కానీ నాకు తెలిసి ఈ రామరాజ్యం గురించి, ఆత్మరాజ్యం గురించి శంకరాచార్య వారి దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు. శంకరాచార్య వారి కంటే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ అవన్నీ కూడా కొంతమందికి 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 చెప్తూ వచ్చారు వాళ్ళు. కానీ ఇప్పుడు టైం ఎలా వచ్చింది అంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రయత్నం చేస్తే జరుగుతుంది. అది టైం ఇప్పుడు జరిగింది. అంచేత మనకి కాలం గురించి స్పష్టమైనటువంటి వివాహం మీకు తెలియదు. కానీ 21/12/2012కి పృథ్వీ గ్రహం మారిపోతోంది. అందులో మీకు ప్రమాదం ఏం లేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉందని. మీకేమదు, మీరేం భయపడిపోయి ఏదేదో గాభరపడి ఏ హాయిగా పడుకోండి, ఏమీ జరగదు. కానీ ఎవరైతే ఆ షిఫ్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ జరుగుతోందో వాళ్లు మారుస్తారు. ఇందాక మళ్లీ మళ్లీ ఎలక్షన్ గురించి చెప్పేది అందుకే. వాళ్ళు ఎవరు చేస్తున్నారు, కాంగ్రెసా కమ్యూనిస్టులా ఏ పార్టీ వాళ్ళ, మనకి అసలు పట్టించుకోవటమే లేదు. కానీ అది జరుగుతూనే ఉంది. అది జరుగుతున్నప్పుడు వచ్చే మార్పు వస్తూనే ఉంది. కానీ గత 10-15 ఏళ్లగా నాకు కనిపించేది ఏంటి అంటే, ఒక పార్టీ పూర్తిగా రావటమే. అంటే పాయింట్ అర్థమైందా? అందరూ ఎలా వస్తున్నారు, కలిసిన కొయాలిషన్ వాళ్ళు నడిపిస్తున్నారు. మీకు డిఫరెన్సే తెలియటం లేదు. ఒకే పార్టీ కంబైన్డ్ కొయాలిషన్ ఉంటే మీకు ఏమైనా చేంజ్ అనిపించిందా ఎప్పుడైనా? ఈ జీవితం ఇలాగే ఉంది. ఈ కొయిలేషన్ కలిసిన గురువులు కలవాలి. ఇప్పుడు గురువులు కలవాలి. కలవకపోతే ఏం జరగదు, ఇలాగే ఉంటుంది. ప్రమాదం ఏం జరగదని చెప్తున్నా కదా. కానీ ఆ డేట్ ఉంది, ఇది ఇప్పుడు చేర్చుకున్నది కాదు. ఎప్పటి నుంచో మాయన్ సివిలైజేషన్ అనే మాట ఎప్పుడైనా విని ఉంటే అమెరికాలో, ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల కిందట ఇవన్నీ డేట్ చేశారు వాళ్ళు. చేసి ఈ డేట్కి అయిపోతుంది. మీకందరూ ఎంత బాధపడుతున్నా బాధపడకపోయినా పొద్దున్న వస్తే సూర్యుడు గాయత్రిగా వస్తాడు. మీరు ఎలా ఉన్నారు, మీ బాధ ఏముంది, కాస్త ఆగితే బాగుంది అంటే ఆగుతుందా? ఆ టైంకి వస్తుంది. ఇలాంటి రోజు ఇది. ఇంచేత మనుష్యులు మీరు సహాయంతో దీన్ని ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. మీరు ఉంటే అందులో మీ పార్టీ ఉంటుంది, ఉండకపోతే మిమ్మల్ని తీసేస్తారు. తీసేస్తారంటే ఏంటి, చంపేస్తారా? మిమ్మల్ని పట్టించుకోరు. మరి అప్పుడు ఆ దేవతాన్ని ఈ 2012 తర్వాత వచ్చేటటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తారు? తెలియదు, వస్తారు. దట్ ఈస్ ష్యూర్, దట్ ఈస్ ద డేట్. కానీ అందులో మీరు కూడా చేయులు కలపగలరా? వద్దు, మీ ఇష్టం. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేసుకుంటున్నా. కానీ స్పిరిచువలిజంలో ఒక రూల్ ఉంది. వచ్చేవాళ్ళందరికీ చెప్తారు, వచ్చేవాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో కరెక్ట్గా అవుతే జార్చుకుంటారు. ఇక్కడ డబ్బులు, కనెక్షన్, మీరు ఎవరు అనే కండిషన్ ఏం లేదు. నువ్వు నేర్చుకోవాలి. అది ఇప్పుడు జరుగుతున్నది. ముఖ్యంగా నాకు ఇంట్రెస్ట్ అయినటువంటి రామరాజ్యం గురించి నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు తెలిసి ప్రపంచంలో 2000 డేట్ చెప్పాను కదా, 2012 తర్వాత ఇంకా మనుషుల చేతిలో ఏమీ చేతిలో ఉండదు. మీ చేతిలో ఏమి ఉండదు, ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుంది. దాన్ని రామరాజ్యం అంటారో ఏమంటారో తెలియదు, కానీ జరగబోయేది అది. అంచేత దాని వచ్చే ఆ దాంట్లో మాట్లాడుతున్నప్పుడు అటువంటి రాజ్యాన్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఓపెన్ గానే చెప్తారు, దీని తర్వాత మీరందరూ నాకు పనికిరారు. అందులో నెగటివ్ ఏం లేదు. చెప్పిన పాయింట్ నేను కళ్ళి మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక చాలా అర్థం కానటువంటి పరిస్థితి. మీకు అది అర్థం, మీరు ఆ యాంగిల్లోనే జీవించాలి. ఇంకా మీ రకాలుగా జీవిస్తూ మీ ఇష్టం ప్రకారం చేస్తూ ఆ రామరాజ్యంలో మీరు కూడా ఉంటారు అంటే అసంభవం. కానీ దాని తర్వాత అంతా బాగుంది అని చూసిన తర్వాత ఎవరైనా చూసి నేర్చుకోవాలి అంటే నేర్చుకోవచ్చా, నేర్చుకోకూడదా? ఇట్ కంటిన్యూస్. ఎవరికి తెలియాలి ఎన్ని వేల సంవత్సరాలు నడుస్తుంది. అది చాలా ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి రకరకాలైనటువంటి భయాలున్నాయి. ఏమైపోతుందో ఉంది, ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు. మీకు 20 సార్లు పృథ్వీగ్రహంలో ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము తలకిందులయ్యాయి. ఎప్పుడైనా విన్నారా మీరు ఆ సంగతి? 20 సార్లు జరిగింది అది పృథ్వీకే, మన ముందే. మనకి అంటే మానవ జాతి గురించి చెప్తున్నాను నేను, మనకి కాదు. గత 20-30 వేల సంవత్సరాల్లో నాకు కరెక్ట్గా టైం గుర్తులేదు. ఎర్త్ పోల్ ధ్రువంగా మారింది, దక్షిణ ధ్రువంగా, దక్షిణ ధ్రువం మారిపోయింది. ఏం తెలిసింది మనకి? అయిన వాళ్ళకి తెలిసింది. 2000కి అది జరగాల్సిన డేట్ ఉంది కరెక్ట్గా, ఆపారు. గురువులు ఆపారు దాన్ని, 12 ఏళ్లు దాన్ని షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అవుతుంది ఇదేంటే, ఇది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకున్నది మనుషుల కోసమే. మిగతా జంతువులు వాటికి ఆ షిఫ్ట్ వచ్చినప్పుడు స్పీసీస్ ఎగిరిపోయేవి, డైనాసార్ అవంతా ఇప్పుడు లేవు. అదే మనం చేస్తే రాలే, పోల్ మారుతుంది. అసలు మనుషుల్ని ఎత్తేద్దామని కోరిక అసలు ముందు, ఎందుకురా మనం మనుషులు ఎందుకు అని. మీరు అది కూడా గుర్తుంచుకోవాలి, మీరు చాలా గొప్పవాళ్ళు, కానీ పృథ్వీ మీద ఉన్నటువంటి 84 లక్షల స్పీసీస్లో మీరు ఒక్కళ్ళు. అంటే మీరు పృథ్వీ మీద ఉన్నా లేకపోయినా మిగతా 83,99,999 మంది హాయిగా జీవిస్తారు. మీరనుకోవచ్చు మేము చాలా గొప్పవాళ్ళం ఇదే అని, కానీ వాళ్ల దృష్టిలో మీరు చూసుకుంటే పృథ్వీ ఏడుస్తుంది. చాలాసార్లు ఈ గందరగోళాన్ని విష్ణు దగ్గరికి తీసుకెళ్లి చెప్పుకుంటాడు. వచ్చిన గోళం ఏంటి అంటే, ఈ జరిగే పురాణ కథలు మీరు కథ అనుకుంటారు. పురాణము అంటే పురాణ, చాలా పునాతనములో జరిగినది అని ఫ్యాక్ట్. ఇవి జరిగినవి ఇవంతా మీరు వినే ఉంటారు కదా కదండి. విష్ణు దగ్గరికి వెళ్లటం, గోమాత రూపంలో పృథ్వీ రావటం, పర్వాలేదు అమ్మా నేను చూస్తాను వాటిని అని షెడ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనుషులకి దీని గురించి అవగాహన కూడా లేదు అసలు, ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంది. ఇంచేత 2012 ఆ విధంగా ఫిక్స్డ్ డేట్ సైంటిఫిక్ గా దాన్ని వెబ్ ఎప్పుడైనా చూసుకుంటే మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఎంత చెప్తాను దాని గురించి, ఇదే నెంబర్ వెబ్ 2012 వెబ్ చెప్పారు సైంటిస్టులు అందరూ, ఇప్పుడున్న సైంటిస్టులు. మా చేతిలో ఏమీ లేదు, పరిస్థితి ఇలా ఉంది, ఏమవుతుందో మాకు తెలీదు. కానీ ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మళ్లీ కంగారు పడకండి, ఇక్కడ మనుషులు ఉంటారో పోతారో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి మనుషులు ఇప్పుడిస్తున్నటువంటి జీవిత విధానాన్ని జీవటానికి తగినటువంటి డిక్టేటర్ వస్తాడు. మీకు తెలుసా, భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా కృష్ణుడు చెప్తాడు, ఎవరిని నేను అంటే కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృత్తో ఐఆమ్ టైమ్. యముణ్ణి నేనే, ఎవడు యముడు టైమ్, నేను కాలోస్మి అని స్పష్టంగా చెప్తాడు. ఇంకా వాడు డిసైడ్ చేశాక నువ్వు చేయగలిగింది ఏంది, వాడు చేసేదేదో చేస్తాడు. దీంట్లో నేనిచ్చే సలహా ఏంటి అంటే, మనుషులకి మీ జీవితానికి విలువ లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జంతువులకి వాళ్ళకి ఒక టైం స్కేప్ ఉంది, ఏదో వాళ్ళ విధంగా జీవిస్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు. మనుషులు ఏం చేశారు అంటే, మొత్తం పృథ్వీ మీద పృథ్వీలో ఉన్నటువంటి పృథ్వీ యొక్క సంపదని మీరు ఉపయోగించున్నారు, అది తప్పని కూడా అనిపించటం లేదు. మీకు తింటానికి కావాల్సిన ఇంజనాలు అంటే కరెక్ట్ చెప్పేనా, ఇంధనం అంటే అర్థమైనా, ఫ్యూయల్ మీరు వాడుస్తున్నారు. ఓకే, ఎందుకు చేస్తున్నాం? అది చెట్లని సర్వనాశనం చేశారు, ఎందుకు చేశారు? ఇప్పుడున్న ప్రాబ్లం అంతా దేనివల్ల వస్తుంది? చెట్లను సర్వనాశనం కాల్సే కదా. అది తొందరగా వేయలరా బాబు అన్న అడుగు వేసుకోవటం లేదు. మరేం చేయాలి పృథ్వీ? చెట్లు అనేది పృథ్వీవి, మనవి కాదు, మనం ఉపయోగిస్తున్నాం. పెట్రోల్ ఎందుకు రా నీకు? పెట్రోల్ పృథ్వీ లోపల ఎక్కడో కొన్ని వేల సంవత్సరాలు పట్టి ఫారెస్ట్స్ పృథ్వీ లోపల పెట్టుకుని ఆవిడ్ని తపస్సు అది ఇచ్చి ఒక తల్లిలాగా పెట్రోల్ తయారు చేసింది ఆవిడ. అది ఫ్యాక్టే కదా. ఆ పెట్రోల్ తీసుకునే హక్కు నీకు ఏముంది? నాకు తెలియదు అది. ఈ ప్రశ్న మీరు ఆలోచిస్తారో, ఈ ప్రశ్నకి విలువ ఉందో లేదు. కానీ ఒక చిన్న పాప ఒంగోల్లో 2 క్లాస్ చదువుతుందేమో, 1 క్లాస్ చదువుతుందేమో. ఎందుకండి ఇన్ని కార్లో వెళ్తున్నారు? ఇంట్లో కార్లు ఉన్నాయి వాళ్ళకి 2. వాళ్ళ తండ్రితో చెప్తుంది, ఎందుకు నాన్న ఇన్ని కార్లు వాడటమని. ఒంగోలుకి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నా నడత మీద వెళ్ళి వచ్చేయచ్చు. ఎందుకు పెట్రోల్ వాడతారు మీరు? నడిచి వెళ్ళండి. ఆ పాప నడిచి వెళ్తుంది. టీచరు ఆవిడో చెప్పుంటాడు, అది వాడికే అర్థమైందో. ఎందుకు బస్సులో వాటిలో వెళ్ళాలి? మరి మనం కానీ మీకు తెలుసు, డైరెక్ట్ గా చెప్తున్నారు, ఇప్పుడు ఒక డ్రాప్ పెట్రోల్ ఇలాగే మీరు వాడుతూ ఉంటే 10-15 ఏళ్లలో పెట్రోల్ ఉండదు. లేనప్పుడు సరే నడుచుకుంటూ వెళ్ళండి, చాలా మంచిది. కానీ పెట్రోల్ పృథ్వీలో ఉన్నటువంటి పెట్రోల్ మీరు లాక్కుని దేనికిరా ఇది వాడుతున్నారు మీరు? ఆఫీస్కి వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వెళ్తారు. ఈ ఆఫీస్ దగ్గరే ఇంట్లో ఉండొచ్చు కదా అందరూ. ఒక ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ ఒక ఆఫీసులో ఉండొచ్చు కదా. మరి అది ఎందుకు చేయరు? అలాంటి నియమం ఎందుకు రావటం లేదు? ఇది రాకబోయే రోజుల్లో 3-4 ఏళ్లలో అది వస్తోంది. కానీ అప్పటికి మీరు చేయగలిగేది ఏమీ లేదు, పెట్రోల్ అయిపోయింది. కానీ అయిపోయింది సరే, పృథ్వీ గ్రహానికి ఏమైంది అని అది ఆ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? కొన్ని సంవత్సరాల 100 సంవత్సరాల నుంచి అది పెట్రోల్ తయారు చేసుకున్నది నువ్వు వాడుకోవటానిక పృథ్వీక? ఒక క్వశ్చన్ వేసుకోవాలి మీరు. నువ్వెవడురా అవంతా నువ్వు వాడటానికి అనే ప్రశ్న రావటం లేదు. ఇవంతా ఆలోచించుకోవాలి. అలా తెలుసుకున్న వాళ్ళు నేను చెప్తున్నానే 10-15 రోజుల్లో మీకు అది వచ్చేస్తుంది. ఇది జీవిస్తే, లెక్చర్ వింటే కాదు, జీవితాన్ని మీరు చూపించాలి. మా పరమపూజ్య గురుదేవులు దీనికి, ఆయన గదిలో ఎప్పుడు ఫ్యాను అది ఉండేది కాదు. బయట చూడటానికి వస్తే గురువు గారు వచ్చి ఫ్యాన్ వేసేవారు, వచ్చేవాళ్ల కోసం. వాళ్ళు వెళ్ళిపోగానే ఫ్యాన్ ఆపేసేవాడు. ఆయన ఎప్పుడూ ఫ్యాన్ వాడలేదు. అప్పుడు ఏసీలు అవి అంత లేవు 71లో, అది వేరే విషయం. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను? ఈ సాధన మీరు నేర్చుకోవాలి. తపస్సులు అవి చేసుకోకల్లే. ఇంట్లో పెట్రోల్ లేకుండా ఉంటే ఏసీ లేకుండా మీకు రియల్ తపస్సు, ఇంకా దానికంటే పెద్ద తపస్సు ఏం లేదు అసలు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను నేను? మీరు ఈ సాధన మీకు చాలా స్పష్టంగా అర్థమవ్వాలి. మీరు చేయవలసిన పని మీరు మాత్రమే వాడాలి, ఇంకోళ్ళకి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు పనికి హెల్ప్ చేయకూడదు. ఇదంతా చేస్తే నేను చెప్పే 9 రోజుల్లో మీకు వచ్చేస్తుందన్నానే ఆత్మశక్తి అప్పుడు వస్తుంది. మారాలి సాధనాది. సాధన అంటే 2 అర్థాలు ఉన్నాయి. సాధన అంటే ఒక పని చేయటం, ఈ పనులు చేయాలి మీరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? 2012కి మానవ జాతికి ఇది ఇష్టమైనా లేకపోయినా చేసుకోవలసినదే. ముందు చేసుకున్న వాళ్ళు లీడర్స్, అంతే కదా. మరి అప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళు కావాలి కదా, ఇంకా మీ ఇష్టం. అప్పుడు లీడర్స్ అవుతారా లేదా అప్పుడు లీడర్స్ అయ్యి అప్పుడున్న లీడర్స్ కింద ఫాలోవర్స్ గాను ఇంకా దాన్ని చెప్పిన భావం అర్థమవుతుంది కదా. దాని గురించి చెప్తున్నారు గురువు గారు. ఎందుకు చెప్తున్నారో వారు ఒక కండిషన్ చెప్తున్నారు అండి. పృథ్వీ 21/12/2012 నుంచి స్వర్గంగా స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ ఇట్స్ డేట్. అందువల్ల మీరు జాగ్రత్తగా క్యాలెండర్స్ అవి ఇప్పుడు మాయను అవంతా చెప్తూ వస్తున్నానే ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇంకేంటే దేవతలకి టైం లేదు, టైం సెన్స్ లేదు. మీరనుకునే టైం జీవిస్తారు వాళ్ళు, కానీ ఆ జీవితంలో ఇన్ని సంవత్సరాల 2 సంవత్సరాల అనే ఉండదు. జంటవాడు ఎప్పుడు చావడు. ఇంకా దేవతను మనుషులు ఎలా జీవిస్తారు అనేది గురువు చెప్తాడు. జూపిటర్, మీరు గురువును పట్టుకుంటున్నారు కానీ మీరు శుక్రుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు శుక్రుణ్ణి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకు? దేవతలు రాక్షసుల్ని చంపేస్తూ ఉండేవాళ్ళు. శుక్రాచార్యుడు ఏం చేసేవాడు? నెక్స్ట్ డేకి చేసేవాడు. చచ్చారు దేవతలు. దేవతలకి చావు లేదు, అది వేరే విషయం. ఎక్కడో పారిపోతారు, ఎక్కడికో పోతారు, అది వేరే విషయం. లేకపోతే రావణాసురుడు వాడి టెంపుల్ కాళ్లల్లో విగ్రహాలు అన్ని మీకు తెలుసు కదా, స్టేర్స్ మీద కథ తెలుసా మీకు? మన రామరాజ్యం కూడా కరెక్ట్గా తెలియదు కథలు. రావణాసురుడు రాజ్యంలో వాడి సింహాసనం కింద మెట్లుంటాయి కదా, ఆ మెట్ల మీద గ్రహాలున్నాయి, వాటి మీద కాలు పెట్టి నడుస్తాడు. ఏం చేయలేరు గ్రహాలు. శనిగాడు ఒక్కడు పాపం తల ఎత్తగలిగాడు. సరే, ఆ కథ అంతా మీరు మన రామరాజు కథ చదివితే మీకు ఇవంతా తెలుస్తుంది. నేను చెప్పింది మీరు తర్వాత వెతుక్కోవాలి, తెలుసుకోవాలి. నేనంతా ఏమని చెప్తాను ఈ క్లాసెస్లో, ఇవంతా జరిగేవే. నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని తీసుకుంటున్నాను. దాన్ని వినకండి, అది ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పేది ఇంపార్టెంటే. ఈ 21/12/2012 లోపల కొంతమంది మానవులు దేవతలుగా వచ్చేయాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. అందుకని దీన్ని వైజ్ఞానిక ఆధ్యాత్మికత సైంటిఫిక్ అందుకల్లా. ఇంకా నువ్వు చేసుకున్నాక మొదట సైంటిస్ట్ కనిపినంత కష్టాలు మీకేం లేవు, చెయ్యాలంతే. ఐన్స్టీన్ చాలా కష్టపడ్డాడని చెప్తాను కదా కథలు. ఆటం మమ్మ తయారు చేశారు, చేశాక ఇప్పుడేముంది, ఎవడైనా తయారు చేయొచ్చు. కాస్త డబ్బులు తెచ్చుకుని మనరులు పెట్టుకోగలిగితే ఎవడైనా ఆటం మమ్మ తయారు చేయొచ్చు. ఫార్ములా రెడీగా వెబ్లో ఉంది. అంటే మళ్ళా ఐన్స్టీన్ పడినంత ఫార్ములా చేయాలా మీరు? అందువల్ల నిన్న వివేకానంద చెప్పినటువంటి ఆ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందు ఇది ఒక జన్మ చాలు, ఈ జన్మలో అయిపోతారు మీరు దేవత్వం అని మన కరెక్ట్ చేస్తాడు. కాదండి, కొన్ని సంవత్సరాలలో. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తాడు? కాదండి, కొన్ని నెలలు. అది వివేకానంద అరవిందోకి చెప్పాడు. అప్పుడు అరవిందో భారతదేశ స్వరాజ్యం కోసం అవస్థపడుతున్నాడు, తెలుసు కదా కదా. హీ వాజ్ ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా అని, బ్రిటిష్ ఎలాగో వాడిని చంపేద్దామని. వాడు ఒక్కడే వ్యక్తి ఇలా ఆలోచించిన వాడు. వాడికి ఆధ్యాత్మికత అది ఏమీ తెలియదు, వాడికి ఏమీ తెలియదు. కానీ ఇంకా వాణ్ణి ఏం చేయదు, అది అలీపూర్ జైల్లో పెట్టాక ఇంకేం చేస్తాడు? పెట్టున్నారు, ఎప్పుడు చంపేస్తారని చెప్పి గీత ఉపనిషద్దులు అవి చదువుతున్నాడు. అవంతా చదువుకుంటూ ఉంటే వివేకానంద కలుస్తాడు అతన్ని ఫిజికల్ గా. ఫిజికల్ గా. అప్పుడు చనిపోయే 5-6 ఏళ్ళు అయింది వివేకానంద, అది కూడా మీరు పట్టించుకోలేదు. వచ్చి జైల్లోకి చెప్తాడు, నువ్వు ఏంట్రా భారతదేశ స్వరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నావు పిచ్చివాడా, కృష్ణుడు ఇచ్చేశాడు ఎన్నాళ్లలో, నీ ఇష్టం, ఎప్పుడొస్తుంది మేము ఇచ్చేసాం. 1910లో చెప్పాడు అది. నీకు తెలుసు 1947 అంటే ఒక 35 ఇయర్స్లో ఫ్రీడమ్ వచ్చింది మనకి. యుద్ధం చేసాం ఏమైనా, కష్టపడ్డా ఏమైనా, ఆటోమేటిక్గా వచ్చింది. కానీ భారతదేశానికి ఒక ఏడుకు వచ్చింది. భారత మాత చేతులు రెండు పోయాయి. అసలు మీరు భారతం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే కదా అది భారత చేతాలు పోయాయనుంటే. అసలు భారతదేశం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా మనం? మీకు తెలుస్తోందా మనకు దొరికిన స్వరాజ్యము రెండు చేతుల తల్లికి లేవు. నేను ఆ పాట చూపిస్తా మీకు, అప్పుడు పడేవాళ్ళు ఇప్పుడు కూడా ఆవిడకి తెలియటం లేదు. కానీ అరవిందో చెప్పాడు, స్వాతంత్రంలో ఇవి రెండు కలవకపోతే భారతదేశం మళ్లీ తన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటుంది. ఎప్పుడైనా జరగవచ్చు అది. గురువులు చెప్పిన మాటకి నమ్మకం ఉంటే దానికి మనం ఏం ప్రయత్నం చేయాలి? దాని కబీర్ దాస్ నుంచి మనకి స్పష్టంగా తెలుస్తుంది, హిందువులు ముస్లింలు కలిసిపోండి అని. కబీర్ గురించి చదివారా? ఆయన చనిపోయాక హిందువులు ముస్లింస్ ఆయన శిష్యులందరూ వచ్చారు. వచ్చి కబీర్ దాస్ చెప్పింది ఇదంతా చెప్పలే, ఈయన్ని ఏం చెయ్యాలి అని, సమాధి చెయ్యాలా లేకపోతే కాల్ చేయాలా, అది దెబ్బలాట శిష్యులు. దట్ ఈజ్ ఇన్ 1230 అంటే 13th సెంచురీలో జరిగింది. సమర్థగురు రామదాస్ వచ్చాడు హిందువులకి కాస్త సెట్ ఇవ్వటానికి. అది తీస్తున్నప్పుడు అక్బర్ వచ్చాడు హిందూ ముస్లింస్ ని కలిపిద్దామని. ఇప్పుడు అలాగే మరి గురువు మాట వింటే వాళ్ళు చెప్పింది చేయాలి, దానికి మనం ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని. దానికి వీరబ్రహ్మేంద్ర గారు చాలా అద్భుతమైన మాట చెప్పాడు, అసలు ఎందుకురా ఈ గోలంతా, అసలు ఈ హిందువులు అన్ని, హిందువులు కాదేంటి ఈ మతాలన్నీ కూడా ఎందులో ఉంటాయన్నాడు, మ్యూజియంలో ఉంటాయి, ఇప్పుడు పిల్లలు నవ్వుకుంటారు, అసలు దీని గురించి ఎందుకురా కొట్టుకున్నారు, అసలు ఏముందని అక్కడ మనకు అది ఎంత ఇంపార్టెంటో చూసుకో. ఇంకేంటే 90% పీపుల్లో దీని గురించి మాట్లాడు, మతాల గురించి అసలు వాడు జీవించటమే లేదు, అవునో కాదో చూసుకోండి. ఓ 10 మంది 100లో 10 మంది కాస్త చేసుకుంటారు, అందులో కొంతమంది ఎవడో దాన్ని ఎలా ఉపయోగించాలో చూస్తాడు, గందరగోళం జరుగుతుంది. మామూలు హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ ఇంకా ఎక్స్వైజెడ్ ఎన్ని రిలిజియన్స్ లో ఉన్నా ఏం గోలరా మనకి, ఉందా ఎప్పుడైనా పట్టించుకుంటున్నా? ఏదో గందరగోళం జరుగుతూ ఉంటే అనుకుంటా ఉంది. ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను, స్వరాజ్యము మనకి ఉంది, భారతదేశం యొక్క లక్ష్యం ఏంటి అంటే మొత్తం మానవ జాతికి స్వరాజ్యం గురించి చెప్పాలి. మానవజాతి మొత్తము ఒక మానవులందరూ కూడా ఒక వ్యక్తిగా లేవాలి, ముక్క ముక్కలుగా కాదు. అందుకని మొట్టమొదట దీంట్లో రమణ మహర్షి చాలా హెల్ప్ చేస్తాడు. ముందు నువ్వెవడువో నువ్వు తెలుసుకోరా ఆయన అని, నాకు తెలియదు ఇన్ని ధ్యానాలు చేస్తారు ఏదేదో మాట్లాడతారు, ఈ యోగం అంటారు ఆ యోగం అంటారు, ఎవడరా ఈ యోగాలంతా చేస్తున్నది, నీకే తెలియదు నువ్వెవడివో, తెలుసా మనకి, నీకు తెలుసా చేత. ఫస్ట్ స్టెప్ రమణ మహర్షి చెప్పిన నేను ఎవరిని అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. దానికి చాలా స్పష్టంగా చెప్తాడు. నీకు తెలిస్తే ఒక్క క్షణంలోనే అర్థమైపోతుంది. నువ్వెవరివో నీకు చెప్పటానికి ఆవిడ చెప్పాలిరా, నీకే తెలియకపోతే నువ్వెవరివో ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడగాల నువ్వెవరు అని. అసలు ప్రశ్నకి మూర్ఖత్వం అర్థమవుతుందా? గురువు దగ్గరికి వెళ్ళి అడగాల నువ్వెవరివో, చస్తాడు గురువు ఏమని చెప్తాడు. చేత మొదటి సాధన నేనెవరిని అనేది మీరు సాధన చేయకండి, నేను లాగా జీవించండి, ఆత్మలాగా జీవించండి. ఇందాక నేను డ్రైవింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను కదా, డ్రైవర్ అవ్వాలంటే ఏం చేయాలి? నీకు డ్రైవింగ్ రాదు, డ్రైవర్ అవ్వాలి. ఎక్కడ కూర్చోవాలి? డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి. నీకు డ్రైవింగ్ వచ్చా? రాదు కదా. మరి డ్రైవర్ ఎలా అవ్వగలుగుతుందో, ఉదాహరణ అర్థమవుతుందా? నా భాష చెప్పింది అర్థమవుతుందా? ఎక్కడికో వెళ్ళిపోతుందా బాండ్? నువ్వు మారాలి, నువ్వు అలాగే జీవించు. నువ్వు నేనుగా జీవించటంలే. నువ్వు ఎవరివి అంటే నా పేరు చెప్తాడు. నీ పేరు కాదురా అసలు నువ్వు ఎవరివి తెలియదు. అది తెలుసుకోవటానికి ఎవరిని అడగాలి? నిన్నే చూసుకోవాలి. అందువల్ల గురువు గారు ఏం చెప్పారు? ఒక ఫార్ములా. ఎంత ఫాస్ట్ లైఫ్ ఇచ్చాడో పరమపూజ్య గురుదేవుడు. హర్ దిన్ నయా జాన్, హర్ రాత్ నయి మౌత్. హిందీ అర్థమైందా? హర్ దిన్ నయా జాన్, హర్ రాత్ నయి మౌత్. అంటే అర్థం ఏంటి? ఇవాళ పుట్టావు, రాత్రి చనిపోతున్నావు. ఈ ఒక్క లైన్ చెప్పటానికి 50 సంవత్సరాలు పట్టింది అరవిందోకి. సావిత్రి అని ఓ బుక్ రాశాడు, అందులో చెప్పింది అదే. ఆ రోజు రాత్రి సత్య చెప్పింది. షిఫ్ట్ అయింది అర్థమవుతుందా ఏంటో? సత్యవంతుడు చనిపోతాడు ఆ రోజు సాయంత్రం. పొద్దున్నుంచి తెలుసు సావిత్రికి చచ్చిపోతాడని. ఆ రాత్రి యముడితో డిస్కషన్. అక్కడ యముడు ఒప్పుకుంటాడు ఆ లాజిక్ లో. ఓకే, బతుకుతాడు అంట. మరి 50 సంవత్సరాల పాటు ఆయన ప్రతి సంవత్సరము దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. పాలిష్ చేస్తూ. ఆశ్చర్యం ఏంటి అంటే, గాయత్రీ మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని వేల లైన్స్ ఉన్నాయి ఆయన సావిత్రిలో. అన్ని లింక్స్ ఉంటాయి అక్కడ సైంటిఫిక్ గా. వాళ్ళకి అభిజ్ఞాన ఆ జ్ఞానము అనంతమైన జ్ఞానంతో తయారు చేసింది. ఇష్టం వచ్చినట్టే ఉండదు అక్కడ. మరి 23,000 సంథింగ్, మరి 24,000 ఎప్పుడైనా చదివామా మనం? కానీ అందులో చెప్పింది ఏంటి, ఇవాళ చనిపోతున్నాడు సత్యవాను, నెక్స్ట్ డే చనిపోడు బతుకుతాడు. అంటే అందులో మొత్తం మీద 50 సంవత్సరాల సాధన అరవిందోది ఆ ఒక్క లైన్. నీకు తెలిస్తే ఇంక నువ్వు చావు. ఆ విషయమే అర్థం కాదు. నాకు తెలిసి అరవిందో సొసైటీలో వాటిలో విన్నప్పుడు నేను మాట్లాడితే చాలా పెద్ద పెద్దవాళ్ళు గబుక్కులు మారారు. మాకు అర్థం కాలేదండి ఈ పాయింట్. ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయారు అందరూ. ఇందులో నా గొప్పతనం ఏముంది? అక్కడ చెప్పిన లైన్ చూడలే. మరి మీరు చూసుకోవాలి. అది హర్ దిన్ నయా జన్, హర్ రాత్ నయి మౌత్. ప్రతిరోజు రాత్రి నువ్వు చనిపోయేటప్పుడు పడుకుని రేపు పొద్దున మళ్ళీ పుడుతున్నావు నువ్వు. నీకు తెలుసు కదా ప్రతిరోజు పుడతావని డౌటా? కానీ రాత్రి ఏం జరిగిందో మీకు తెలియదు. ఇట్ ఈస్ బ్లాంక్. మెలకువగా ఉండి వాడికి నిద్ర పట్టకపోతే చస్తాడు వాడు. ఈ నిద్ర మందులో ఉన్నంత నిద్ర మాత్రలో అవంతా చదివి ఏదో అవస్థ పడతాడు, అది వేరే విషయం. కానీ వాడు పడుకుంటాడు సరే, మళ్లీ పడుకున్నవాడు మళ్లీ ఎలా లేచాడు అన్న సైన్స్ అర్థం అవటం లే ఎప్పటికీ. మీకు జరిగిపోతుంది, ఇంకే రోజు జరుగుతుంది. కానీ అందులో ఉన్న ఎంత సాధన ఉందో, శ్రీ అరవిందో లాంటి మహాయోగి 24,000 లైన్స్ రాశాడు దాని గురించి. చదువుకోవాలి కదా, అది చదవకుండా ఎట్టా? అందుకే అందరు గురువులు కలవాలంటున్నాను. ఇందాక ఎవరి గురించి చెప్పాను నేను? రమణ మహర్షి. రమణ మహర్షి ఎప్పుడు? ఇప్పుడు మెలకుగా ఉన్నప్పుడు నేను ఆఫీసర్ని, లేదు అనేక రిలేషన్షిప్స్, ఏదో జాతము, ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా నీరు కాదు కదా, నీకు ఉన్నవాళ్ళు ఇవంతా, మరి మీరెవరు? అది నిరంతరం గుర్తుంచుకోవాలి. అది నిజమైన సాధన. మీరు మంత్రాలు చేస్తారో చేసుకోరో, దేవుడు ఉన్నాడో లేడో గంగలో వదలండి అంటారు గురువు గారు. నువ్వు ముందు ఎవడో చూసుకోకుండా ఏం తపస్సు చేస్తే ఏం నాబద్దా? రావణాసురుడికి అనేక దేవతలు కనిపించారు. ఏమయ్యాడు? చచ్చాడు. చెట్టంటే వాడెవడో వాడికి తెలియలే. తేడా అర్థమైందా? నేను అని నీకు ఎప్పుడైతే తెలుస్తుంది, ఇంకా నువ్వు చావు. చచ్చేవాడు కాదు, నీ శరీరం చచ్చిపోతుందని నీకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ పాయింట్ అర్థం అవటం లేదా? లాజిక్ నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా? నాకు రియాక్షన్ రావటం లేదు మోహన్ నుంచి. అర్థమవుతోందా? మీ శరీరం చస్తుంది ఎప్పుడైనా? ప్రతిరోజు చస్తోంది. అది మీరు దాన్ని గ్యారంటీ ఎందుకు అనుకుంటున్నారు అంటే మళ్ళా అక్కడ పుట్టాడు నేను అని పిచ్చేవాళ్ళు. ఐదేళ్ల వయసు ఉన్న నీ శరీరం ఇప్పుడుందా? ఉందా ఇప్పుడు మీ దగ్గర? మరి అవి ఒకటే అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఐదేళ్ల శరీరంలో ఉన్న వ్యక్తి, 70 ఏళ్ల వయసులో ఉన్న శరీరం వేరు. డిఫరెంట్ శరీరాలు ఇవి కాదా? కానీ వీటన్నిటినీ లింక్ చేసేది నువ్వు కదా, దాన్ని పట్టుకోండి. జరుగుతోందేగా నీకు, దాన్ని మళ్ళా నువ్వు సాధన చేయాలా? దానికి గుర్తుంచుకోవాలంటే ప్రాక్టీస్ నిరంతరం. ఈ ఫస్ట్ క్లియర్ అర్థమైందా? మొట్టమొదటిది రమణ మహర్షి ఏం చెప్పాడు, నేనెవరిని, అది నేర్చుకోవాలి మీరు. అంతే తప్ప నా గురువు ఇంకోటి ఏదో చెప్పాడు కనుక ఇది నేను చేయను అంటే నువ్వు ఎక్కడికే వెళ్ళవు. కానీ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను? రాత్రి ఏమవుతుంది, డే టైంలో నేను ఎవరిని అని తెలుసుకుంటావు. మరి పడుకున్నప్పుడు నువ్వు మర్చిపోతున్నావు కదా, నీకు తెలీదు. కానీ ఆ నిద్రలో చాలా తమాషా జరుగుతుంది మీ జీవితంలో. ఒక కల వింటారు మీరు, ఒక జీవితం, కొన్ని సంవత్సరాల జీవితం, ఒక యుగానికి సంబంధించిన జీవితం స్వప్నంలో చూడొచ్చా చూడకూడదా? చెప్పిన ఉదాహరణ అర్థమైందా? అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అక్కడ ఇది ఉంటుంది, అడవులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు డ్రీమ్ చూస్తున్నారు, చూశారు, లేస్తారు. మీరేమో కల్లో ఏం చూశారు? ఓ యుగం అంతా చేశానండి, ఈ పనులు చేశానండి, ఆ పనులు చేశానండి, అన్ని చెప్పుకుంటారు. లేస్తే ఎన్ని సెకండ్లు అవుతుంది? చెప్పిన ఉదాహరణ అర్థమైందా? ఉదాహరణ డ్రీమ్ది. మీరు అసలు ఎప్పుడైనా ఆలోచించారా అసలు డ్రీమ్ లో ఉన్న శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ సైంటిస్టులు అలాంటి డ్రీమ్స్ ని పట్టుకుని ఇప్పుడున్న సైంటిస్టులు అందరూ సైంటిస్ట్ గా నేను ప్రూవ్ చేయగలను. కలల్లోనే పట్టారు వాళ్ళు, కలల్లోనే ఇవంతా తెచ్చి వాటిని ఉపయోగించారు. అంటే ఏంటి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, స్వప్నం కనుక మీరు చూసి దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే భౌతం మీద పైనున్నది కిందకి దిగుతుంది. చెప్పిన ఉదాహరణ అర్థమైందా? మరి ఆ ట్రిక్ తెలుసుకోవాలి కదా మీరు, స్వప్నాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. దాన్ని యోగము అంటాం. యోగము అంటే ఏంటంటే ఫాస్ట్ డ్రీమ్ లైఫ్ ని తెలుసుకుని భౌతిక జగత్తులో అది జరగటం చేయటం డ్రీమ్. ఏమై క్లియర్? కొంచెం స్పీడ్గా చెప్పడానికి ప్రాబ్లం ఉంది, ఒకటి గందరగోళం చెప్తున్నాను, దాంతోపాటు నా భాష గడ్డ తీరడం అవుతుంది. కానీ అర్థమవుతుందా మీకు? మరి స్వప్నాలు చేయాలి అంటే ప్రాణం ఉండాలి. ప్రాణం ఉన్నవాడే కదా స్వప్నం చూడగలడు. చచ్చినవాడు స్వప్నం ఏం చూస్తాడు? ఇంచేత మన ఈ ప్రాణశక్తి ఎలా ఉంటుంది నిన్న చూపించడానికి పిరమిడ్ గురించి చెప్తూ ఆపాను నేను. ప్రశ్న ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని మీరు ఎలా పట్టుకోవాలి అంటానికి ఒక ఫార్ములా ఉంది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దేవేన ప్రచోదయాత్. ఈజ్ ఎ ఫార్ములా. మననం చేస్తే తెలిసేది మననాత్రాయతే. మీదది హిందువులదా బ్రాహ్మణులదా ఈ డిఎక్స్ అనుకునేవాళ్ళు ఈ మాట అనాలి. ఇట్ ఈజ్ ఎ ఫార్ములా. ఈ ఫార్ములా మీరు ఉపయోగించుకోగలిగితే ప్రాణ శరీరం మీద మీకు కంట్రోల్ శక్తి వస్తుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే వస్తుందో మీరు చావరు. ప్రాణం చచ్చిపోయినప్పుడు ఉండే గాలి వేరు, ప్రాణం ఉన్నప్పుడు ఇంకోలాగా చేయదు. గయాంత్రాయతే ఇది గయాంత్రాయతే ఇది గాయత్రి. అది అసలు ప్రాణం. అది ఆ ఫార్ములా అందరికీ చెప్తోందా? అందరూ గాయత్రి చేసుకొచ్చి మొదటిస్తారండి. ఓకే, ఇట్స్ గుడ్, చెయ్యాలిగా. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అంటే ఏమొస్తుంది? మిగతా కావాల్సినవన్నీ తయారు చేయాలి. దానికి కావాల్సినవి తయారు చేసుకున్నాక దాన్ని ఉపయోగించాలి. అలాగే గాయత్రి చదువుతున్నారు, దానికి ఏం చేయాలో ఏం చేయాలి అంటే, మీకు ఐదు శరీరాలు ఉన్నాయి. భౌతిక శరీరం ఉంది, ప్రాణమే శరీరం ఉంది, మనోమే శరీరం ఉంది, విజ్ఞానమే శరీరం ఉంది, ఆనందమే శరీరం ఉంది. వాటిని ఉపయోగించుకోవాలి. ఇంకేత ఐదు శరీరాల గురించి చదవాలి. విజ్ఞానం ఉంది, సైన్స్. ఒకడు కెమిస్ట్రీ చదువుతాడు, ఒకడు ఫిజిక్స్ చదువుతాడు. వాడికి కావాల్సింది వాడు చేస్తాడు. ఇదంతా దేంతో వస్తుంది విజ్ఞానం వాడికి? ఇందే చెప్పే మనం, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ. దాని పేరే విజ్ఞానము, సైన్స్. చేత విజ్ఞానాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ మొత్తం లైఫ్ని సైంటిఫిక్ గా మార్చేయొచ్చు. ఇంకక్కడ ఎలా మారుస్తావో భౌతికంగా అన్ని చేయగలవా? ఎవడు చేయలేడు, ఏ గురువు చేయలేడు. ఇంకా నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలి. ఫిజిక్స్ చదువుతావా, కెమిస్ట్రీ చదువుతావా, మిగతా సైన్స్ చదువుతావా, ఏం చదువుతావో. సైన్స్ అంటే మళ్ళా సైన్స్ అనే అనుకోకో, సమాజ విజ్ఞానము, ఆర్థిక విజ్ఞానము, శాస్త్రం అంటే చెప్పాను కదా. ఇంకా చదువుకోండి. దానికి ఐదు శరీరాలు కావాలి మీకు, దాని సైన్స్ తెలియాలి. ఐదు శరీరాల గురించి స్పష్టమైనటువంటి తెలియడానికి గాయత్రి మహావిజ్ఞానంలో దొరుకుతుంది మీకు, థియాసఫీలో ఇంగ్లీష్లో దొరుకుతుంది. మీరు ఐదు శరీరాలని ఉపయోగించుకున్నాక మొట్టమొదటిసారి మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, మీ ఈగో అనేది దొరుకుతుంది. ఈగో అంటే అహంకారం. మనకి అంతఃకరణాలు ఉన్నాయి, మనకి ఐదు కరణాలు ఉన్నాయి. కరణాలంటే తెలుసు కదా, ఇన్స్ట్రుమెంట్స్. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. కానీ ఈ ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కదా, అర్థమైందా? ఇవి అందరికీ ఒకటే, అందరికీ ఉన్నాయి, లోపల ఉన్నాయి వాళ్ళకి. అందుకని దాన్ని అంతః కరణము అంటాం. మన లోపల ఉన్నటువంటి కరణం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ అహంకారం అంటే కూడా చాలా మంది తెలియదు. అహంకారం అంటే ప్రాణమే. ఎందుకంటే నీలో ప్రాణం ఉంటేనే అహంకారం ఉంటుంది. ప్రాణం లేకపోతే బిగ్ జీరో. కానీ అహం అనే పేరు గందరగోళం చేస్తుంది. అంచేత ప్రాణ అనుకోండి. అంచేత లోపల నాలుగు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనకండి, ప్రాణము. ప్రాణం ఉంటేనేగా ఇవంతా ఉండేది. అహంకారం అన్నా ప్రాణం అన్నా ఒకటే అన్నది గుర్తుంచుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇంచేత యాక్చువల్ గా మన లోపల ఉన్నటువంటి అంతఃకరణలో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అహంకారం, అంటే ప్రాణము. వెరీ క్లియర్. చేత అది కరెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రాణాలని మీరు లైన్లో పెట్టుకోవాలి అంటే ప్రాణాలని ఎలాగ రెగ్యులేట్ చేయాలి తెలియాలి. ప్రాణాలని ఎలా రెగ్యులేట్ చేయాలి, దాన్ని ప్రాణాయామము అంటాం. రెగ్యులేటింగ్ ప్రాణ, ప్రాణాన్ని నువ్వేం చేయలేవు, దాన్ని ఏం చేయగలవు అంటే రెగ్యులేట్ చేయగలవు. దానికి ఖచ్చితంగా మీరు ప్రాణాయామం చేసుకోవాల్సిందే. మా గురువు చెప్పలేదు, ఆ గురువు చెప్పలేదు అంటే ఒక్కొక్క, నేను కెమిస్ట్రీలో ఫిజిక్స్ చెప్తూ ఉంటాను, మీ బీఎస్సీలో ఇంకో స్టూడెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతాడు, నేను చెప్తున్నప్పుడే చదవకు నేను చెప్పింది వినంటాను
కదా. కానీ స్టూడెంట్ ఏం చేయాలి సార్? ప్రాణాయామం ఈజ్ ఏ మస్ట్. మనకి 84 రకాల ప్రాణాలు ఉన్నాయి. అదే తెలియదు, పేరు కూడా తెలియదు. కొన్ని ప్రాణాయామాలు తెలుసు, ఏదో గురువు చెప్తూ ఉంటాడు, నువ్వు చేయిస్తూ ఉంటావు. కానీ నువ్వు ప్రాణాయామం చేయటంలే శ్వాసను చేస్తారు. ప్రాణాయామంలో మీరు ప్రాణం గురించి ఏమైనా చేస్తున్నారా లేక గాలుల గురించి మాట్లాడుతున్నారా? కారణంలోకి లింకప్ అక్కడుంది. ప్రాణానికి శరీరానికి లో ఉన్న శ్వాసకి లింక్ ఉంది, అది వేరే విషయం. కానీ శ్వాసము ప్రాణ కాదు, ప్రాణ శ్వాసం తర్వాత ఉన్నటువంటి లెవెల్, వేరే డైమెన్షన్. కానీ శ్వాసతోనే వస్తుంది కనుక నువ్వు శ్వాసని కరెక్ట్గా చేస్తూ ఉంటే ఎప్పుడు నీ గబుక్కుని ప్రాణం తెలుస్తుంది. దానికి ఒక ఉదాహరణ ఇస్తూ ఉండేవారు మా గురువు గారు, అది ఉపనిషత్తుల్లో చెప్పింది. ఒకే చంద్రమ జస్ట్ అమావాస్య అయింది, దాని తర్వాత వచ్చే చంద్రుడు ఎలా అనిపిస్తాడు మీకు? అసలు కనిపించాడు అంత స్పష్టంగా అర్థమైందని చెప్పింది. ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, చూపించాలి. ఏమని చూపిస్తాం? ఓ చెట్టు ఏదో చూపిస్తాం, ఓ చెట్టు దగ్గర ఏదో ఒక ఏదో ఉంది పుష్పము, ఒక పుష్పం మీదుగా చూడు అంటే కనిపిస్తుంది వాడికి, అవునా కదా? ఉదాహరణ అర్థమైందా? కానీ చూడవలసింది ఎవరిని? చంద్రుడిని, ఆకాశంలో. మీకు చూపిస్తోంది ఏంటి? ఓ చెట్టు, ఆ కొమ్మ, ఆ కొమ్మ మీద ఉన్న పుష్పం. శ్వాసానికి దానికి లింక్ అది చెప్పింది, చెప్పగలిగానా? నువ్వు శ్వాసం చేస్తున్నావు కరెక్టే, కానీ శ్వాసతో ప్రాణాన్ని పట్టుకోవాలి. నువ్వు పట్టుకోలేవు దాన్ని, ఈ కొమ్మదే ఉంది. ఉదాహరణ అర్థమైందా? చెప్పలేకపోయింది. అర్థమైందా మీకు? ఏం చెప్పాను? మీరు శ్వాసతోనే చేయాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు. ఇంకంటే నువ్వు ప్రాణాన్ని పట్టుకోలేవు. కానీ ఇందాక నేను చెప్పినట్టే ఎక్కడో ఉన్నటువంటి ఆ దూచిక చాందర్ చూడాలంటే దేనిలో చూసుకుంటున్నావు కదా ఫిజికల్గా, దానివల్లే దాన్ని చూడగలుగుతున్నావు. కానీ ఎప్పుడు దీన్ని వదలటం కాదు, అది ఎక్కడ తీసుకెళ్తుందో పట్టుకుంటే పట్టుకుంటావు, లేకపోతే ఇంక ఇక్కడే ఉంటావు. ప్రాణాయామంలో ఆ పూజిష్ణు జరుగుతుంది. కానీ శ్వాసం వాడుతున్నాడుగా, దాని హెల్త్ గ్యారంటీగా ఉంటుంది. ఒకటి చాలా మ్యాజిక్ జరుగుతున్నాయి. రామ్దేవ్ మహారాజ్ అయితే ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఈ ఫిజికల్ వాయువుతో చేసే ప్రాణాయామం చేసినా మెడిసిన్స్ అక్కర్లేదు. లెటర్ అందే కరెక్ట్. అది నేను మనం చేస్తున్నటువంటి లెవెల్లో ఇది చిన్నదంటున్నాను, కానీ ఫిజికల్ హెల్తే కావాలనుకుంటే ఈ వాయువు చాలు. కానీ కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా చేయటం అనేది నాకు డౌట్ఫులే. చాలామంది ప్రాణాయామం చేసుకుంటారు, వాళ్ళ ఏదో ఉంటుంది. కానీ ఆ శ్వాస అసలు ఎందుకు చేస్తున్నాం మనం అన్నది గుర్తుండదు. దేని గురించి ఎంతంతా చెప్తున్నాం నేను? ప్రాణశక్తి తెలియాలి, ప్రాణాయామం తెలియాలి. అంటే ఎందుకు చెప్తున్నాను? నీ ప్రాణం యొక్క యామము అంటే తెలుస్తుందా? కంట్రోల్, కంట్రోల్ కాదు యామము అంటే ఏంటంటే ప్రాణము మీకుంది, దాన్ని ఏ కెపాసిటీకి వాడతావు. ఫిజిక్స్ బ్రెయిన్ ఉంది, ఒకడు ఫిజిక్స్ చదువుతాడు, ఒకడు సైన్స్క్రిట్ చదువుతాడు, కానీ ఇద్దరికి బ్రెయిన్ ఉండాలి. అలాగే ప్రాణము యొక్క యామము కంట్రోల్ దేనికి వాడతావు? దేవుడికి తెలియాలి ఇప్పుడు ఏం చేస్తున్నాడు. దీనికంటే ముందు ఈ ప్రాణానికి పైన ఇంకొక శరీరం ఉంది మన దగ్గర, మనోమయ శరీరం. ప్రాణాయామం అందరికీ ఉంది, అందరికీ ప్రాణం ఉంది, అందులో డౌటే లేదు. కానీ మనస్సు మారిపోతుంది, అసలు మనస్సు గురించి తెలియదు. ఈ మనస్సులో మీలో ఉన్న అహంకారం ఉందే, ఈగో అంటారు దాన్ని ఫిలాసాఫికల్ సొసైటీలో, మన భాషలో ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వరుని పట్టుకోవాలి. ఎక్కడుందని? మనస్సు యొక్క హయ్యర్ లెవెల్లో ఉంది, మీ మనస్సు యొక్క ఎక్కువ స్థితిలో ఉంది. అంచేత మీరు ఎప్పుడు అక్కడే జీవించాలి. భౌతిక శరీరంలో ఉపయోగించండి, ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, అవసరం అయితే వాడండి, లేకపోతే మొలపడాయి. ఆ మానసిక స్థితి మీరు ఉపయోగించుకోవాలి. కానీ మీకు అది ఎప్పటికీ అర్థం కాదు. మీ శరీరమే మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆధ్యాత్మిక జగత్తులో, మరే మీ శరీరానికి సంబంధమే లేదు, ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, దానికంటే సటిల్ది ప్రాణమయ శరీరం, దానికంటే పైది మనమయ శరీరం. ఈ మూడు లెవెల్స్ ఉన్నాయి. అందుకని గాయత్రి మంత్రంలో ద ఎంటైర్ వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి భూ గుహ స్వాహ మీరు పట్టుకోవాలి. అందుకని ఆ ఫార్ములా చెప్పాడు, ముందు అది చెప్తాడు, ఓం భూ గుహ స్వాహ. ఫిజికల్ నాట్ యువర్ ఫిజికల్, ఆల్ ఫిజికల్. అంటే చాలా మంది అడుగుతారు, కానీ ఏంటి మాస్టర్ నడుస్తారు, మీ అందరిదీ ఒకటేనా? డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అందరి శరీరాలు ఒకలాగా అయి ఉండకపోతే కుడ్డు ద ఆపరేషన్ కాదా? కాదా? ఏదో పిచ్చివాడల్లాగా నా శరీరం వేరు వాళ్ళ శరీరం వేరు అని మీరు అనుకో. డాక్టర్ హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటే నీ హార్ట్ వేరుగా చూసుకుంటాడా, లేకపోతే వాడికి తెలుసా ఏ హార్ట్ గురించి చెప్పాలి? మరి మీ అందరి శరీరాలు ఒకటే, బయటికి రంగులు అవి వేరే విషయాలు వేరు. ప్రాణమే శరీరం అసలు మనకి తెలియదు, అదే మన జీవించడానికి కారణము. మీకు మృత్యుకి కారణం ఉండకుండటానికి కూడా కారణం ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉన్నంత వరకు మీరు చావరు, ప్రాణం పోయినప్పుడు మీరు ఏమీ చేయలేరు. అది ప్రాణం జరిగి అక్కడ కూడా చాలా స్థిరంగా ఐదు రకాల ప్రాణాలే ఉన్నాయని చెప్తున్నారు. మన వాయువు మన శరీరంలో వాయువుతో పాటు ఇక్కడ మూడు, ఇక్కడ రెండు కోష్టకాలు వస్తాయి. ఎందుకు అందరికీ ఐదే ఉంటాయి అనే ప్రశ్నే కాదు. తెలిస్తే మీ వాయువుతో పాటు ఆ ప్రాణాలు వస్తాయి. క్లియర్? అక్కడ వచ్చే రోగాలు ఉన్నాయి, అపాన వాయువుతో ఉండేటటువంటి రోగాలు, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హార్ట్, బీపీ, క్యాన్సర్ ఇవి ప్రాణాలతో కనెక్ట్ అయ్యి. మీకు ప్రాణాలు ఎలా కరెక్ట్ చేయొచ్చో మీ ఐదు దాంట్లో తెలిస్తే అప్పటికే క్యాన్సర్ కరెక్ట్ అయిపోతుంది, బీపీ కరెక్ట్ అయిపోతుంది, మందులతో కరెక్ట్ అవుతుంది. ప్రాణాలతో సంబంధించి కొన్ని తెలుస్తాయి మీకు, ఏ రోగాలు ఉంటే ముందెట్టిన రోగాలన్నీ ప్రాణాలతో ఉండదు. అది మీరు కరెక్ట్గా ప్రాణం మార్చుకోగలిగితే శ్వాస చేసుకుంటున్నప్పుడు అక్కడ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. అది రామ్దేవ్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను చదివి ఆయన ఒక్కడే కాదు, మా భారతీయ సంస్కృతిలో అంతర్త పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడున్నటువంటి వాటికి ప్రాక్టికల్ తీస్తారని మీరు తెలుసుకోవాలి. ఇవి ఐదు రకాలైనటువంటి ప్రాణాలు మనకి రోగాల గురించి తెలుసు. మనం శ్వాస పీల్చుకుని ప్రాణాయామం చేసి కరెక్ట్గా చేసుకుంటే అసలు మీ శరీరంలో ఏ రోగాలు ఉండవు, మందులు అక్కర్లేదు. దానికి గాంధీ ఒక మాట చెప్పాడు 1900 అయితే సంవత్సరం రాసుకుంటే, ఇందులో ఆయన ఏం చెప్పారంటే భారతదేశంలో హాస్పిటల్స్ ఉండకూడదు, రైల్వేస్ ఉండకూడదు అన్నది. 1908లో అది భారతదేశం యొక్క అసెంబ్లీ. సరే కదా, మీకు అర్థమైనా చెప్పేది లేదు, కానీ హాస్పిటల్స్ వద్దు అన్న మాట మీకు అర్థమైంది కదా. కరెక్ట్గా ఉంటే రోగం ఉండదు భారతి, ప్రశ్నే లేదు. కానీ ప్రాణాయామం లేదు, ఇది వాయుతో ఓకే కరెక్ట్, కానీ కరెక్ట్గా చేసుకోవాలి. ప్లస్ జనరల్ ఏదో చేసుకుంటారు, దాని తర్వాత మీకు స్పెషల్గా ఉన్నటువంటి వాడు ఉండాలి ఒకటి చెప్పటానికి. ఆ లెవెల్ గురువులు ఉన్నారు లేదు నాకు తెలియదు, ఇంతవరకు నేను చూడలేదు. కానీ ముందు ఈ రోగాలు ఉన్నాయి కదా, ఈ రోగాలు సెట్ చేయడానికి వాళ్ళు చెప్తున్నాడు కదా, నేను తీసేస్తాను అసలు. ఎవరు మెడికల్ కంపెనీస్ అది ఎవరు చేయండి ఆయన చెప్తుంది. కానీ నేను లెక్చర్ కొడితే ఏం లాభం, నేను చెప్పింది 10 రోజుల్లో మీకు అది వచ్చేయాలి అంటే ముందు ప్రాణాయామం సెట్ చేసుకోవాలి. కానీ ప్రాణాయామం ఒకటే సరిపోదు, ఆసనం తెలియాలి. చచ్చిన ఆసనాల గురించి నాకు తెలిసి ఎన్నిసార్లు చెప్పినా అవరు లేదు. ఆసనాలు వేస్తే అమ్మాయి కదా, ఏదైనా ఒక వాదన వేసి చూపిస్తారు, ఏ ఆసనం చూపిస్తారు, నేను చూపిస్తాను పొందిలేండి అందరూ చేసి పొందిలే. పద్మాసనం చూసా, కసేపు 5 నిమిషాలు నేను చెప్పేంతవరకు చేయగలరా, కసేపు కూర్చోగలరా. ఒక మంచి పని చేయడానికి కూడా సిద్ధు, అది సినిమాకి వెళ్దాము కాకపోతే పని చాలా కష్టంగా ఉంటే శరీరానికి కష్టపడదు. కానీ నా హృదయంలో నా జీవితంలో జరిగిన మ్యాజిక్ ఒకటి చెప్తాను. దాని మీరు పద్మావతి కూర్చోగలిగాడు పద్మాసనాన్ని కూర్చో, నేను కూర్చోగలను, కూర్చోమంటే కేసు చూపిస్తా అసలు ఎలా ఉంటుంది. నేను రోజు వేసుకుంటాను ప్రాణాయామాన్ని ప్రతిరోజు రెగ్యులర్గా మధ్య 20 నిమిషాలు 2 కలిపేసుకుంటా ఆసనాలు ప్రాణాయామం. ఎవరు ఇష్టం వాళ్ళకి ఇంతకీ జిందల్ నేచర్ దీనికి వెళ్ళారు, వెళ్తే
6.5-7 feet ఇంత లావు మంచి నాకు గుర్తులేదు. ఇప్పుడు వాడికి ఉన్న కార్పొరేషన్ ఏదో కంపెనీ వాడు వచ్చాడు, ఎందుకంటే వాడి మోకాలు చేయలేకపోతున్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళాడు. సరే ఇక్కడ కూడా ట్రై చేద్దామని వచ్చాడు. నేను పైకి చెప్పలేదు కానీ నన్ను అక్కడికి తీసుకెళ్తే నేను కూడా అసలు ఈ గోల్ ఏంటో చూద్దామని వచ్చాను యాక్చువల్ గా. తర్వాత అర్థమైంది నాలాంటి ఇడియట్ ఎవడనే లేదు, నేను 20 ఏళ్ళు ముందే నేర్చుకోవాల్సిందే. వాడు కాల్ చెప్పాను కదా ఎలా ఉంటుందో, మనిషి ఊహించుకోరు కదా, 6.5 అడుగులు 7 అడుగులు ఎత్తు. ఈ తలుపు నుంచి వెళ్ళలేడు వాడు, మోకాలు ఎత్తలేడు. సరే ఆసనాలు వాళ్ళు అక్కడ చెప్పెట్టారు, నేను వాడు మాట్లాడుకున్నాం. నీకు బుద్ధిందిరా, 4 రోజులు ఇక్కడ ఉంటావు, నీ ముక్క 20 ఏళ్ల బట్టి జామ్ అయిపోయింది, చెప్పింది కరెక్ట్ చెప్పే భాష, ఇంకా నువ్వు కలపలేవయ్యా, వీడేం చేస్తాడంటే వాడు చేస్తానన్నాడండి అన్నాడు. సరే నమ్ముకో అన్నాడు. సరే మేము కూర్చున్నాం 4 రోజులకి. 21వ రోజు ఎత్తేసాడు, పద్మాసనం వేసాడు. నేను అందుకే ఎవడైనా నాకు ఇది లేదు అది లేదు అంటే నవ్వుకుంటాను, చెప్తాను ఎందుకంటే ఇంట్రెస్ట్ లేనివాడిని మనం చెప్పినా. వాడు ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి చేసుకున్నాడు అక్కడ. ఇక్కడ పద్మాసనం వేసుకోండి అంటే అలా ఎలా కూర్చుంటాము అంటే కనీసం ఈసారైనా ఒకసారి చేయొచ్చు కదా ఓ మంచి పని. వాడు టెండూల్కర్ ఒక సైర్ కొడితే మనం ఆనందిస్తాం లేదా, మరి ఇది చేసుకోవచ్చు కదా, కూర్చోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పద్మాసనాలు కాదు, ఈ పద్మాసనంతో మనస్సు మారాలి. దేవతలందరూ పద్మాసనంలో కూర్చున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి? శరీరాలకుందా వాళ్ళకి పద్మాసనం వేయటానికి? వేస్తారా? మనస్సు మారాలి, దానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఆ బ్యాక్తో చేస్తే ఈ రిజల్ట్స్ చాలా ఎక్కువ అని చెప్తున్నాను, చేసి చూసుకోండి. అందుకు చెప్పాను ఈ ఆసనాలన్నీ కూడా మనస్సు మార్చడానికి హెల్ప్ చేసే టెక్నిక్. మనం ఎప్పుడు అది మర్చిపోతాం, ఆసనాలు చేస్తూ ఉంటాం, దేవునికి తెలియాలి బుర్రలో ఏముందో. మూడున్నాయి అక్కడ, నీ భౌతిక శరీరము, దాంతోపాటు అన్నమయ శరీరం సెట్ అవ్వాలి. అన్నమయ శరీరం వేరు, అది ఇప్పుడు నేను చెప్పలేను దాని గురించి, కానీ రెండు ఒకటే అనుకోవచ్చు. ఇది కాక ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం తర్వాత మెంటల్ పుల్, ఈ మూడు కలవాలి. ఈ మూడు ఎప్పుడు కలవాలి, అందుకే ఓం భూర్భువస్వః మూడు కలుపుతాం. మూడు కలవాలి. అలా అని గాభరా పడిపోకుండా నేను చెప్పాను కనుక మానేసే ఇక్కండి, చేస్తున్నది కరెక్టే, ఇంకాస్త లేటర్ గా మనస్సు మార్చుకుంటుందంటే. ఇది ఇలాగే ఉంటాయి ఆసనాలు, ఏం మారుతాయి ఏం మారవు. కానీ నువ్వు చూడలే దేవతలు ఎంత మాట్లాడతారు మీరు, కానీ దేవతలకి ఆసనాలకి ఉన్న లింక్ ఎప్పటికీ అర్థం కాదు. గరుడాసనం, గరుడు మీద ఎవడుంటాడు? ఎందుకుంటాడు ఎప్పుడు గరుడు మీద? సరస్వతి ఎక్కడుంటుంది? హంసన అనుకోవచ్చు, లేకపోతే నెమలి అనుకోవచ్చు. ఈ రెండు ఆసనాలు ఉన్నాయి. హంసాసనం ఉంది, నేను చాలా మందికి చెప్పాను హంసాసనం వేసుకోండారా గాయత్రి చేస్తున్నప్పుడు. అసలు హంసాసనం ఎలా ఉంటుంది అని అడిగారు. అక్కడ మానసరోవర్ వెళ్ళండి అమ్మా, అక్కడ నుంచి హంస తీసుకురా, హంస అనేది లేదు అని గుర్తుంచుకోండి. ఇట్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్. ఎక్కడున్నా మంచి తీసుకుంటుంది, పాలే తీసుకుంటుంది, నీళ్లను వదిలేస్తుంది అనే మానసిక ఆసనం. ఇప్పుడు ఆసనం అంటే ఏంటో అర్థమైందా? నువ్వు ఏ ఆసనంలో ఉన్నావు? చీఫ్ మినిస్టర్ ఏ ఆసనంలో ఉంటాడు? చీఫ్ మినిస్టర్ ఆసనం ఉందేమో వేరుగా కనిపెట్టాలి ఇవ్వగలరు. ఏ ఆసనంలో ఉంటాడు వాడు? ఎక్కడున్న చీఫ్ మినిస్టరే, ఇంట్లో పడుకున్న చీఫ్ మినిస్టరే వాడు. మరి మీ ఆసనాలు అలా అవ్వాలి. ఇంకా అది ఆ యాంగిల్ ఆలోచించుకోండి. ఇవి రెండు చేసాక అన్నమయం చెప్పాను నేను మీకు, దానికి కావలసినటువంటి శ్వాసని జాగ్రత్తగా చూసుకోండి. శ్వాస కంటే చాలా ఇంపార్టెంట్ దేని మీద ఉండాలి? ప్రాణం మీదే ఉండాలి. ప్రాణం ఎలా లోపలికి వెళ్తుందో పట్టుకోండి. పట్టుకోగలరు మీరు? ఇచ్చేంటే మీకు వెళ్తోంది అది. చాలా మంది అడుగుతారు నాకు కనిపించదు కదా అని, నీకు గాలి ఎక్కడ కనిపిస్తుందిరా? గాలి కనిపించటం లేదు కదా, కానీ నీకు తెలుసుగా గాలి ఉందని. మరి ప్రాణానికి లక్షణం ఏమిటి, ఎలా పట్టుకోవాలి అంటే మీ లంగ్స్ లో ఉంది. అందుకోసం కూడా శ్వాస చేస్తున్నప్పుడు చాలా లోతుగా ఈ లోపల ఉన్న మూడు కోస్టులు, ఇక్కడున్న రెండు పట్టుకోవాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. తెలిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రాణశక్తి లోపలికి వెళ్లి ప్రాణ అపాన సమాన ఇవి మూడు బ్లెస్ కరెక్ట్. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం. మెయిన్ మూడు అవి కుడివైపు ఉన్నాయి, ప్రాణ అపాన సమాన. నేచురలీ సమాన మధ్యలో ఉంటుంది, మూడు లాబ్స్ కదా, మీరు ఊహించుకోవచ్చు వాటిని. కానీ ఇంకో రెండిటి వస్తాయి, ధ్యాన ఉదాన లెఫ్ట్ సైడ్. ఇక్కడ హార్ట్ ఉంది, అర్థమవుతున్నాయా మీకు? కొంచెం ఇప్పుడున్న డాక్టర్లకి వాళ్ళకి కంటే కూడా మీకు ఎక్కువ వచ్చేస్తుంది ఇది ఈ క్లాసులు వింటే. ఇది హార్ట్ అమ్మా. ఇక్కడ మూడున్నాయి, ఏదిరా క్లియర్ గా లేవురా మీకు కనిపిస్తున్నాయా? మూడు ఇక్కడ మూడున్నాయి, ఇటువైపు రెండున్నాయి. క్లియర్ గా లేవు, మీకు కనిపిస్తుందా అది? అది మీరు ఆలోచించుకోండి, మీరే అది ఉన్నా లేకపోయినా మీ శరీరంలో ఉంది. మూడు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ దీని కిందన మూడు. ఈ మూడు ఏం చెప్పాను? మధ్యన సమాన, ప్రాణ అపాన. ఇవి మూడు ఉన్నాయి పైన. ఇటువైపు మీరు పట్టుకోవాలి ఏది ఎక్కడుందో, రెండున్నాయి అక్కడ, ఉదాన ధ్యాన, అవి రెండు ఏంటి అని. అందుకే సెపరేట్ లో పెట్టింది అది. మీకు ఇంకా సైంటిఫిక్ డెవలప్మెంట్ ఉంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కి కూడా లింక్ తెలుస్తుంది. ఇక్కడే ఇక్కడ నుంచి లంగ్స్ లోంచి హార్ట్ కి వెళ్తుంది బ్లడ్, ఆ బ్లడ్ నుంచి హార్ట్ నుంచి బ్లడ్ బాడీ అంతటికి వెళ్తుంది. ఇది తెలుసు కదా, ఇది గమనించేసుకోవడానికి. అలానే గాభరా పడిపోయి ఏం చేస్తున్నారు, రోజు చేసుకుంటున్నది కరెక్ట్, దాన్ని పాలిష్ చేస్తాం. అంతేప మీరు కొత్తగా ఏం చేయక్కర్లే, ప్రాణము దానికి తగిన ఆసనాల గురించి చెప్తున్నాను నేను. అది చెప్తూ కొంచెం డైవర్ట్ అయ్యాను బొమ్మ వల్ల. ఆసనాలు అంటే నువ్వు చేస్తున్న ఆసనాలు ఇంపార్టెంట్ కాదు, మైండ్ ఇంపార్టెంట్. సీట్ డైరెక్టర్ సీట్ లో ఉంటాడు ఒకడు, అంటే అక్కడ కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఏంటైంది, వాడి సీట్ నేను తీసుకోవటం లేదయ్యా బాబు, డైరెక్టర్ భయం వేసింది, వాడు డైరెక్టర్ తీసేస్తానేమో. వినిపిస్తుందా మీకు? వింటే సరే అమ్మా, ఇవి పెట్టేయండి కొవ్వొత్తులు. అంచేత ఈ ఆసనాలు అనేది మీరు రెగ్యులర్ గా ప్రొఫెషనల్ గా చేసే మానసిక స్థితి ఆసనాలు. భాష అర్థమైందా నేను చెప్పింది? ఓ డాక్టర్ ఉన్నాడు, వాడు ఆసనం అది. ఎక్కడుంటాడు? సినిమా హాల్లో ఉండొచ్చు, రైల్వే స్టేషన్లో ఉండొచ్చు, క్రికెట్ వినొచ్చు, ఏది చేసినా వాడు ఆసనం ఏంటి? డాక్టర్. క్లియర్ గా ఉందా, అర్థమవుతుందా? ఆ ఆసనాలు వేసుకోవాలి మనం. ఈ ఆసనాలు ఉపయోగిస్తూ దేవతల గురించి చెప్తున్నాను నేను. కార్తికేయుడు ఉన్నాడు, వాడు ఆసనం ఏంటి? శంకరాచార్యులు వాడు ఆసనం. శివుడు, శివుడు నందుడు. అర్థమవుతుందా? అంచేత ఒక్కొక్క ఆసనం ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి చెప్తోంది అది. ఈ మీరు ఆసనాలు వేస్తున్నప్పుడు ముందు ఫిజికల్ గా చేసుకోండి అబ్బా. ముందు ఫిజికల్ అంతా కరెక్ట్ అవుతే తప్ప మైండ్కి వెళ్ళలేం మనం. కానీ మీరు కాస్త ఒక వీక్ సీరియస్ గా చేసుకుంటే, ప్లస్ కాస్త ట్రైనింగ్ చేస్తున్న వాళ్లతో రెగ్యులర్ గా వాళ్లతో చేస్తే, ఏదో పుస్తకం చూడటం ఉత్తేజ చేస్తే తప్ప ఏమీ తప్పు అవ్వదు. మీ శరీరం మీరు తిప్పుకుంటే ఎలా అయినా తిప్పుకోవచ్చు అయ్యా. నాకు చాలా సార్లు ఒకడు ప్రశ్న చేసాడు, ఏమండి ఏంటిది నుంచుని పాదస్థానం, నేను చెప్పిన భాష అర్థమైన, వాడు నుంచుని ముందుకు వంచి కాళ్ళు ముట్టుకుంటాడు. వాడు ఏమీ తినకుండా పొద్దున్నే ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగి, భాష కరెక్ట్ అని చెప్పినా, చేసుకుని ఆసనాలు చేసుకోవాలండి లేకపోతే ఎలా అని. మా కాలేజీలో చిన్నప్పుడు మాట్లాడుతున్నాము, మేము వెళ్తున్నాం కాలేజీలో మాట్లాడుకుంటున్నాం. అప్పుడు 10 భోజనం చేసి వచ్చేసేవాళ్ళం మేము. పుస్తకం కింద పడేశాను నేను, ఇప్పుడు కింద నుంచి పుస్తకం తీసి ఇచ్చాడు. ఇదేంట్రా అన్న, ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా కింద పుస్తకం కింద పడిపోతే? మరి పాదహస్తం అదే కదా, ఏమవుతుంది? పిచ్చివేదో పని చేస్తే ఏం చేసినా ప్రమాదమే, లేకపోతే ఏమవుతుంది? జాగ్రత్తగా చూసుకుని చేస్తూ ఉంటే ఏమీ అవదు. చేత కొంచెం ఈ పిచ్చి మాటలు కూడా అంచేత వాడు పొద్దున్న చేయలేడు కనుక ఇంకా చేయడనమాట వాడు ఆసనాలు. పొద్దున్న కాకపోతే భోజనం అయ్యాక చేసుకో, జాగ్రత్తగా చేసుకో, భుజం మీద ఎక్కువ బస్తపడిపోయి చెప్పిన లాజిక్ అర్థమైనా. ఇష్టం వచ్చిన అన్ని వేధ పనులు చేస్తే డేంజరే, ఎప్పుడైనా ఎప్పుడైనా డేంజరే. ఎందుకు చెప్తున్నాను, ఆసనం అన్నది మనస్సుకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు. కానీ జాగ్రత్తగా చూసుకోండి అని తెలుసున్న డాక్టర్ దగ్గర నేర్చుకుంటే న్యాచురల్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ ఆసన ప్రాణాయామాలు ఇవి చేస్తే లాభం ఏమవుతుంది అంటే ప్రాణం కరెక్ట్ అవుతుంది. ప్రాణాయామంలో ఆసన ప్రాణాయామాలు ఉన్నాను కదా, అప్పుడు ఏంటవుతుంది, మీ అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశం కరెక్ట్ అవుతుంది. మీరు చేయరు, కరెక్ట్ కాదు, ఎందుకు మానేజ్ చేయాలో, ఎందుకు ప్రాణాయామాలు అవి చేయకూడదని అంటారో, నేను చాలా కోపం వస్తుంది చెప్పే వాళ్ళకి. నువ్వు అన్నం తినకుండా ఏవైనా పని చేయగలవా? అన్నం తినాల్సిందే కదా. అలాగే నీ గాలికి ప్రాణం లేకుండా పై సాధనలు ఏం చేస్తావురా? అసలు ప్రాణాయామాలు ఉండాల్సిందే. ఇంకా అక్కడ ఎలా డెవలప్ చేస్తారు అన్న దాంట్లో నాకు తెలిసినది ఆయన ఇందాక చెప్తాను ఎవరు, దానికి కొంచెం లాజికల్ కూడా ఉన్నాయి. మన ఐదు ప్రాణాలకి ఉదాహరణ, దాన్ని కూడా కదిపేస్తాడు ఇప్పుడు, లైక్ చెప్పలేదు అది. ఇంకా తెలిసిన వాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్ గా తీసుకోవచ్చు. లేదు, మీరు ఏ ఆసనాలు తీసుకున్నా ఏ చేసుకున్నా ఏమీ తప్పు లేదు, కానీ రెగ్యులర్ గా ఓ 20 మినిట్స్ చేసుకోవాలి మీరు. అది మస్ట్ కండిషన్. 10 నిమిషాలు ప్రాణాయామం అంటే హాఫ్ ఎన్ అవర్ మీరు ఇంకా టైం తీసుకోవాల్సిందే. మీరు చాలా బిజీ అండి, అసలు మాకు పొద్దున్న 6:30కి మొదలెడితే రాత్రి 11:30 వరకు అసలు నాకు ఊపిరి పీల్చుకునే పని లేదు. ముందు ఆ మాట ఎవడైనా చెప్తే నేను ఒప్పుకోను, కానీ నిజంగా అంత బిజీ అనుకో. 6:30కి లేవకు, 6 గంటలకి లే, 1 గంట ముందు లే అంత కదా. 1 గంట ముందు లేస్తే చాలు అయిపోతాయి. అంచేత నువ్వు చేయదలుచుకుంటే చేయొచ్చు. ఏంటమ్మా మీ ఇష్టం అమ్మా, నాకు అర్థం కాలే మీరు ఏమో. సరే, అంచేత అన్నమయ్య భౌతిక శరీరం ఈ తేడా అర్థం అవ్వాలి. అంటే ఏంటి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, భౌతిక శరీరంతో మనం చేస్తున్నాం అన్ని. అన్నమయ కోశము ఈజ్ యువర్ ఇంటెస్టైన్స్, లివర్, స్ప్లీన్, ఇవి ఇవన్నమాట. అన్నమయ కోశం అంటే అన్నం తయారు చేసే శరీరం. అన్నం శరీరం చేసే బ్రెయిన్ కాదు కదా. ఎప్పుడైనా తిన్నా అంటే ఇంకోళ్ళ బ్రెయిన్ తినేయొచ్చదు, వేరే విషయం అనుకో. ఆ లెవెల్లో తినగలిగేవాళ్ళు వేరు. చెవులతో అన్నం తినగలవా? చేతులతో ఎత్తుతో. కానీ అన్నం ఎక్కడికి వెళ్తుంది? డైజెస్ట్ అక్కడికి వెళ్తుంది కనుక ఇది అన్నమయ కోశం అనుకో. కానీ యాక్చువల్ గా ఇది కూడా కాదు అన్నమయ కోశం, వీటి యొక్క ప్రాణశక్తి. ప్రాణం ఉంటేనే కదా ఇదంతా యాక్టివేట్ అవుతుంది, దానికి ఇక్కడ నుంచి వస్తుంది. సరే, అది ఆ డైరెక్షన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవటం లేదు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇదంతా చేస్తూ ఉన్నాక చాలా ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మనం చాలా స్పీడ్ గా జీవించటం రావాలి. మన లైఫ్ చాలా స్పీడ్, మీరు లైఫ్ స్పీడ్ అయింది, మీరు స్పీడ్ అవ్వలే, అది తప్పు జరిగింది. లైఫ్ చాలా స్పీడ్ అయింది, కానీ మన లైఫ్ దేవునికి తెలియాలి. బుల్లెట్ కంటే కూడా లేదేమో, ఇంకా కింద గడిపోయాం. మనం అది చేసుకోవటానికి నేను చూపించే సినిమానాలు వేస్తూ ఉంటాను. అందులో ఏదైనా ఇవ్వరా ఓ పాట, కానీ ఈ పాట ఒక్క నిమిషం. ఈ సినిమాలు అవి నేను చూస్తే వైకేరియస్ అనే మాట గుర్తుంచుకోండి, దాన్ని ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుగులో అర్థం చేసుకోండి. వైకేరియస్ అంటే అర్థం ఏంటి అంటే, నువ్వేం చెయ్యవు, ఇంకోళ్ళు చదివింది నువ్వు ఉపయోగించుకుంటావు. సైన్స్ అంతే, డాల్టన్ ఏదో చెప్పాడు నువ్వు నేర్చుకుంటున్నావు, ఐన్స్టీన్ వరకు చెప్పినవన్నీ నువ్వు చదువుకుంటున్నావు ఉపయోగించుకుంటున్నావు. చదువుకించుకుని వాళ్ల యొక్క తెలివి జ్ఞానము అదంతా మీరు ఉపయోగించుకుంటున్నారా లేదా? సైంటిస్ట్లు ఉపయోగించుకుంటున్నావు లేదా? ఇదివరకు డాక్టర్స్ చదువుతోన్నప్పుడు, ఒక 40 ఏళ్ల కిందట, ఇప్పుడు డాక్టర్లు చదువుతోన్నప్పుడు తేడా ఉందా లేదా? ఈ సినిమాల్లో మీ వృత్తులు కరెక్ట్ చేయాలి. వృత్తుల్ని మీరు కరెక్ట్ చేసుకోకుండా ఆధ్యాత్మికత కానీ ఇప్పుడు మీరు అంతా వేస్ట్. కానీ మంచిదే, ఏదో ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ బర్త్లైనా వస్తుంది. అక్కడ చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, అధ యోగానుశాసనం ఫస్ట్ ఫార్ములా చదువుతాం. అధ యోగానుశాసనం అంటే ఏంటో కూడా చాలా మందికి అర్థం తెలియదు. అనుశాసనం అంటే అర్థం ఏంటి? డిసిప్లిన్. అనుశాసనం అంటే డిసిప్లిన్. ఇంకో అర్థం కూడా ఉంది, అనుజ అంటే అర్థం ఏంటి? అనుజ, పుట్టిన తర్వాత పుట్టినవి. అనుశాసనము అంటే అర్థం ఏంటి? శాసనం వెనకాతలు ఉండాలి. ఎవరు చెప్పిన వెనకాతల? యోగాల గురించి చెప్పినవాడు. వాడు చెప్పిందే చేయాలి తప్ప నీ ఇష్టం వచ్చింది చేయకూడదు అని ఫస్ట్ కండిషన్ చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయకండి, చేసుకుంటే డేంజర్ లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాను, దాంతో మానేయకండి. అది చేస్తే తొందరగా వస్తుంది. అంతకంటే నేను చెయ్యి ఇలా ఊపిన ఒక ఆసనమే, చెయ్యి ఇలా పెడితే ఒక ఆసనమే కాదా? కాదమ్మా, ప్రమాదం ఉందా? ఏం అవ్వదురా. కానీ తిన్నాక నువ్వు ఏదో ఇష్టం వచ్చంగా తిరిగావు అనుకో, మామూలుగా కూడా ప్రమాదమే, ఆసనే కాదు. జన కామన్ సెన్సే తప్ప అక్కడ రూల్స్ ఏం లేవు, అదా శాసనం. కానీ దాని తర్వాత అది చాలా ఇంపార్టెంట్. యోగ చిత్తవృత్తి నిరోధ, దానికి ఈ పాటలన్నీ మనం సినిమా పాటలన్నీ ఉపయోగించున్నది దీనికి. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగ అనేది ఏం చేయాలి అంటే వృత్తులను కంట్రోల్ చేయాలి. వృత్తులు మనకు తెలియవమ్మా, అంటాం తప్ప మర్చిపోయాం. అసలు వృత్తి ఎక్కడ దొరుకుతుందో కూడా మనకు తెలియదు, అది ఇవాళ నేను చెప్పలేను. కానీ నువ్వు ఏదో ఒక సైంటిస్ట్ ఒక చిన్న హార్ట్ ఆపరేషన్ మొట్టమొదటిసారి చేశాడు బెర్నార్డ్ అని 1960లోనే, ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు హార్ట్ అని చేయలే, ఏదో చేశాడు. ఇప్పుడు ఎంతమంది చేయొచ్చు? ఎవరికి తెలియాలి, ఎక్కడైనా ప్రపంచంలో ప్రతి మానవంలో ఉన్నాడు. లాజిక్ చెప్తుంది అర్థమైందా? అంచేత ఇప్పుడున్నటువంటి స్పీడ్ ఆఫ్ లైఫ్ లో ఇంకోడు చేసిన సాధన మళ్లీ చేయక్కర్లే, దాన్ని ఉపయోగించుకుంటే చాలు. భాషను చెప్పాను నేను, సినిమాలు అందుకు ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి. కానీ మీరు వృత్తుల్ని ఎలా మార్చుకోవాలో తెలియాలి. మీ వృత్తులకి మీరేం సాధన చేయక్కర్లే, వాడేదో అవస్థపడి చేస్తాడు కదా, వాడు చేసేం చేస్తే చాలు. తేడా అర్థమైంది రెండింటికి. నువ్వు సాధన చేయక్కర్లే, వాడు చేసి అవస్థపడి పడ్డాడు, వాడు చేసింది చేస్తే చాలు. అది వృత్తి పెట్టుకో, మేము పాటు పెడుతున్నాం. ఇది నేనెక్కడ చూసేదిరా బాబు, నిన్న పాట పెడితేనే కాళ్ళు నెత్తురు వచ్చింది ఉంది కదా, దాని తర్వాత అది పెట్టు. మరి ఆ పాట తెలుసా వీళ్ళకి నెత్తురుది? అది జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళతో ఆపేస్తారు. ఇది మీరు సాధన చేసుకోవటమే. ఇంకా మీ లైఫ్ అలా మారాలి, లేకపోతే వేస్ట్. అది
వద్దు సార్, Thank you.
ఇక్కడ వైకేరియస్ లైఫ్ ఏంటి అంటే, వీళ్ళందరూ సంగీతం నేర్చుకున్నారు, తీసుకొచ్చారు, సర్వనాశనం అయ్యారు, కలిశారు, కలిశాక తయారు చేశారు. అది మనం ఎందుకు చేయలేం అంటే మళ్ళీ మొదటి నుంచి వెతుక్కోవాలా? దానికి ఒక యూనివర్సిటీ తయారు చేశారు, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం యూనివర్సిటీ. 5 లెవెల్స్ ఉన్నాయి అక్కడ, క్లాస్ ఆఫ్ లివింగ్ ఆన్ లైఫ్. ఇంకా యూనివర్సిటీ ఉండి దాంట్లో ఉండే కోర్సు ఉండి 6 మంత్స్ కోర్సు డిస్టెన్స్ లో ఉంటే ఏం చేయాలి మనం? మళ్ళా మొదలెడదాం మొదటి నుంచి, లేకపోతే అందులో మీకు నచ్చిన కోర్సు డెవలప్ చేయగలరా? చేశాక చేయాలి, ఇంకా వర్క్ చేయాలి. అంచేత అది నేచురల్లీ నేర్చుకునేది బోర్ కొడుతుంది. ఎప్పుడైనా లెక్చర్ విన్నప్పుడు చాలా బాగుంటుంది, చదువుకుంటే నువ్వు డాక్టర్ అయిపోతావు ఇది అయిపోతావు అని. కానీ వాడు డాక్టర్ అవటం మొదలెట్టాక చచ్చాడు అనమాట వాడు. దానికి మీకు ఇప్పుడు యమ నియమాల గురించి ముట్టుకోలేదు, ఆసన ప్రాణాయామాలు కరెక్ట్ గా చేసుకోండి, 1/2 hour per day. తను చెప్పటానికి ఉంది, ఏమా విల్ యూ హెల్ప్ దెమ్? ప్రాణాయామం ఆసనాలు ఓకే కలిసి. కానీ చెయ్యాలి అంటే మళ్ళా ఏం చేయాలి? జత బెస్ట్ ఏంటి అంటే ఎప్పుడు తక్షణం చేయటం చాలా మంచిది కదా. మళ్ళా టీచర్ వస్తుందో మీరు వస్తారో రారో కనుక ఇవ్వడం మొదలెట్టి ఇమీడియట్ చేయటం. శుభస్య శీఘ్రం అనేది అసలు మీరు ఇమీడియట్ గా చేస్తే జరిగిపోతాయి. ఇంట్రొడక్షన్ గా ఏదో ఒకటి చెప్పండి, దాంతో క్లాస్ ఈజ్ ఓవర్. కానీ చెప్పింది ఏంటి, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అంటే దేవ యొక్క సంస్కృతం. మనకి సంస్కృతం మనుషులది తెలుసు, దేవ సంస్కృతి అంటేనే మనకి తెలియదు. ఇంకా దేవ సంస్కృతి యూనివర్సిటీ ఉంది, గురువుగారు పెట్టింది, అది చూసుకుని దాన్ని మీ యాంగిల్లో మార్చుకోండి. డాక్టర్ నేర్చుకున్నాక అక్కడ నేర్చుకున్న వాళ్ళకే మందులు ఇస్తాడా, అప్పుడు వచ్చిన మందులకి రోగులకి మందు ఇస్తావా? అక్కడ పరిస్థితి బట్టి ఇస్తాం. సరే ముందు నేర్చుకోవాలి కదా, చేత దాని గురించి ఆలోచించండి. జై గురుదేవ్.